ಜನಸ್ಥಾನೇ ಹತಸ್ಥಾನೇ ನಿಹತೇ ರಕ್ಷಸಾಂಬಲೇ ಅಸಕ್ತೇನ ತ್ವಯಾ ರಕ್ಷ ಕೃತಮೇತದ ಸಾಧುವೈ. ನುವ್ವು ಖರದೋಷಣಾದಿ ರಾಕ್ಷಸುಲ್ನಿ 14,000 ಪೆಟ್ಟವು జనస్థానంలో 14,000 ರಾಕ್ಷಸುಲ್ನಿ మా రాముడు గరిక పోసల్ని నరికినట్టు నరికేశాడు. ఆవుల గడ్డి కోసం కొడవలతో కోసేస్తారే గడ్డి, అలా కోసేశాడు. నీకు తెలియదా, మీ వాళ్ళంతా క్షణకాలంలో రాముడి బాణాలకు గురే చచ్చిపోయారు ఒంటరిగా. నన్నేమో గుహలో ఉండమని ఆశ్రమంలో లక్ష్మణుడిని కాపలా పెట్టి మా రాముడు అక్కడు వెళ్ళి జనస్థానంలో నీ సోదరులు కరుణ్ణి దోషణుణ్ణి అతనితో ఉన్న మొత్తం రాక్షసుల్ని ఊచకోత కోశాడు. ఇప్పుడు జనస్థానం అంతా హతస్థానం అయిపోయింది. అక్కడ ఎవ్వడూ నీ రాక్షసులు లేరు, అక్కడ ఉన్నది రాముడు అంటరివాడు కదా. ఇప్పటికే మీ వాళ్ళు వెళ్ళిపోయారు, వాళ్ళని అడిగితే చెబుతారు రాముడి బలం ఎటువంటిదో. పోని వాళ్ళంటే సామాన్యులు, నేను వీరుణ్ణి అంటావా? నీవు నిజంగా వీరుడు అయితే రాముడు ఆశ్రమంలో ఉన్నప్పుడే యుద్ధం చేసి తీసుకొస్తే ఇంత గొడవ ఉండదుగా. ఆశ్రమంతు తయోహ శూన్యం ప్రవిశ్య నరసింహయోహ గోచరం గతయోర్భ్రాతోహ అపనీత త్వయాధమ. రామలక్ష్మణులు ఇద్దరూ లేకుండా ఉన్నప్పుడు నా దగ్గరికి సాధు వేషంలో వచ్చి మోసగించి ఎత్తుకొచ్చావు. రాముణ్ణేమో కపట మృగం వంకతోటి మాయతో ఉన్నటువంటి మారీచుణ్ణి బంగారు జింకగా మార్చి పంపి దూరంగా పట్టుకుపోయావు. ఆ తర్వాత రాముడి గొంతుకును అనుకరిస్తూ మారీచుడు చావగానే లక్ష్మణుణ్ణి దూరం చేశావు. రామలక్ష్మణులు నరసింహాలు, పురుషశ్రేష్ఠులు. వాళ్ళు లేనప్పుడు దొంగలా వచ్చి ఓ ముచ్చు నన్ను ఎత్తుకుపోయావు, ఇప్పుడేమంటావు నేను వీరుణ్ణి అంటావు. ఇక మాట మాట్లాడకు. ఆకాశంలో ఉన్న మేఘాలు వర్షించాక అందులో ఒక్క చుక్క నీరుండదు, అలాగే రాముడి బాణాలు తగిలితే నీలో ఒక్క చుక్క రక్తం ఉండదు. నీరక్తుడు అవుతావు, నశించిపోతావు. నువ్వు ఎక్కడికెళ్ళినా రాముడు చంపుతాడు. కైలాస పర్వతానికి వెళ్ళి తలదాచుకున్నా చచ్చిపోతావు. కుబేరుడి యొక్క కొండది, అక్కడికి వెళ్ళాను మా సోదరుడు రక్షిస్తాడనుకోకు. రాముడి బాణములు నువ్వు ఏ మూల ఏ కొండ గుహలో దాక్కున్నా వచ్చి నిన్ను హతమారుస్తాయి. సభాంగతో వా వరుణస్య రాజ్ఞ. వరుణదేవుడు నీ చేతిలో బందీ అనుకుని వరుణుడి సభలో దాక్కున్న రాముడి బాణాలు వచ్చి నిన్ను చంపుతాయి. మర్యాదగా నన్ను విడిచిపెట్టకపోతే ప్రపంచ ప్రళయ కాలంలో పిడుగులు పడి లోకాలను నాశనం చేస్తాయే. అలాగా రాముడి బాణములనే పిడుగులు నిన్ను నాశనం చేసి తీరతాయి అని కఠినంగా పలకగానే ఈ సీత పలికిన కఠినమైన వాక్కులకి వాడు పళ్ళు పటపట కొరికాడు. సీత, నేను నిన్ను ఎంత బతిమాలుతున్నా నువ్వంత అంతకంతకీ రెచ్చిపోతున్నావు, నోటికొచ్చినట్టు తిడుతున్నావు. ఇంత తిట్టినా నీ మీద ఉన్న కామం వల్ల నిన్ను చంపలేకపోతున్నాను, నా బలహీనత గుర్తించావు నువ్వు, అందుకే కారుకోతలు కూస్తున్నావు. యథా యథా సాంత్వయిత వశ్య స్త్రీణాం తథా తథా యథా యథా ప్రియం వక్త పరిభూతస్తథా. ఈ ఆడవాళ్ళు ఉన్నారే, మగవాడు లొంగిపోయి ఎంత ఎంత ఎక్కువ బతిమాలితే వాళ్ళు అంతకంతకంత అవమానం చేస్తారు. అసలు ప్రేమించిన వాడిని కాదంటారు, వద్దు బాబోయ్ అన్నవాడు వెంటపడతారు. సీత, నీవు కూడా అలాగే చేస్తున్నావు. నేను నీ మీద ఉన్న అభిమానంతో నీ మీద ఉన్న కామంతో పదే పదే బతిమాలుకుంటూ ఉంటే బతిమాలుకునే కొద్దీ బాగా బిగుసుకుపోతున్నావు, నన్ను అవమానపరుస్తున్నావు. నాకు నీ మీద ఉన్న కామం వల్ల క్రోధం వచ్చినా తట్టుకోగలుగుతున్నాను, లేదా ఎప్పుడో నిన్ను చంపేసి తినేసేవాడిని. ఇక్కడ ఒక మాట చెప్పాడు, హయా అనివ సుసారథి. గుర్రాలు రెచ్చిపోయి పరిగెడుతూ ఉంటే సారథి ఏం చేస్తాడు, పగ్గాలేసి వాటిని దారిలోకి తెస్తాడు. కళ్ళ్యాలకి లొంగని గుర్రం ఉండదు. ఎంత పొగరుపోతు గుర్రాన్నైనా సామర్థ్యం కలిగినటువంటి సారథి కళ్ళెం గట్టిగా పట్టుకుని పరిగెత్తకుండా అదుపులోకి తెస్తాడు. నేను కూడా నీ మీద కోపం వచ్చినా ఆ కోపాన్ని అదుపులో పెట్టుకుంటున్నాను ప్రేమ వల్ల. అయ్యింది ఏదో అయ్యింది. నేను నిన్ను ఇక్కడికి తీసుకొచ్చినప్పుడు ఏమన్నాను, సీత నీకు 12 నెలలు గడువిస్తున్నాను, ఈ 12 నెలలలోపు నీవు మనస్సు మార్చుకొని నా పానుపుని అధిరోహించు అన్నాను. అందులో ఇప్పటికీ 10 నెలలు గడిచిపోయాయి, 10 మాసికాలు అయ్యాయి, ఇంకా 2 మిగిలాయి. ద్వౌ మాసౌ రక్షితవ్యౌ మే యో వధిస్తే
మయా కృతః తతస్యయనమారోహ మమత్వం వరవర్ణిని.
ఇంకా 2 నెలలు మాత్రం మిగిలింది. ఈ 2 నెలలు దాటేలోపు నీవు మనస్సు మార్చుకో, నా అంతఃపురానికి వచ్చేయి, లేదా నేను నిన్ను చంపి తీరతాను. ఇక తర్వాత ఒక్కరోజు కూడా నేను నిన్ను వదలను. పైగా నాకు ఉదయం పూట మాంసం తినడం అంటే బాగా ఇష్టం. అది కూడా జంతువుల మాంసం కాదు, నరమాంసం అంటే బాగా ఇష్టం. అసలు నిజంగా చెప్పాలంటే రాక్షసులకి బ్రేక్ఫాస్ట్గా నరమాంసం అంటే బాగా ఇష్టం అంట. సాధారణంగా బాగా ఈ మాంసం మీద పిచ్చున్న వాళ్ళల్లో కొందరేమో చికెన్ మాత్రం ఎక్కువ తింటారని విన్నాను. అలాంటి వాళ్ళు కూడా తగులుతూ ఉంటారుగా మాకు. మాకు ఎన్ని రకాలండి. ఇప్పుడు రావణాసురుడు అలా అంటంలా, మమత్వం ప్రాతరాశార్థం ఆరభంతే మహానసి. నాకు ప్రాతరాశార్థం అంటే ఉదయం పూట తినే ఆహారం అన్నమాట. ఉదయం పూట టిఫిన్లు తింటాం కదా మనం, బ్రేక్ఫాస్ట్ అనే పేరుతోటి. అలాగా ఆ ప్రాతకాల భోజనం కోసం నిన్ను వంటింట్లోకి పంపించేస్తాను. మహానస గృహము అంటే వంటిల్లు, నిన్ను వంటింటికి పంపుతాను. ఆ వంటింట్లో మా వంటవాళ్ళు పటుక్కని పీక్కోసేసి పక్కన పారేస్తారు. ఆ తర్వాత నువ్వు కోడి కొట్టుకున్నట్టుగా కిటుకో కిట్టుకుని కొట్టుకుంటావు. కొట్టుకున్నాక నీ చర్మం అంతా వదిలేసి మాంసం అంతా మెత్తగా ముక్కలు ముక్కల కింద కొట్టేస్తారు. వాటిని మంచి పోపులు పెట్టి టాపులు వేపేసి వండి పెట్టేస్తారు. పెద్ద పళ్ళెంలో పెట్టుకుని శుభ్రంగా తినేస్తాను, నీ ఇష్టం. బతికొండగా ఆవిడ ఏమంటున్నాడు, నీ శరీరాన్ని కోసుకు తింటానన్నాడు. రావణుడు ఇలా పలగ్గానే ఈ ఎక్కడ సీతాదేవి కంగారు పడి రావణునికి లొంగిపోతుందో అనని భయపడుతున్న స్త్రీలు ఇక్కడ ఉన్నారు. రావణునితో పాటు అంతఃపురం నుంచి కాగడాలు పట్టుకుని, గొడుగులు పట్టుకుని, వింజామరలు పట్టుకుని, దేవస్త్రీలు, గంధర్వ స్త్రీలు, నాగస్త్రీలు, విద్యాధర స్త్రీలు, పన్నగ స్త్రీలు, ఇలాంటి సుందరీమణులంతా వచ్చారుగా రావణుడితో. వాళ్ళల్లో కొంతమంది దేవగంధర్వ స్త్రీలు ఉన్నారు. వీళ్ళకి ఎవరికి రావణుడంటే ప్రేమ కాదు, గతి లేక ఆ దుర్మార్గుడు ఈడ్చుకొస్తే ఆ బలాత్కారం తట్టుకోలేక అక్కడికి వచ్చిన వాళ్ళు. వీడు రోజు ఎప్పటికప్పుడు చస్తాడా ఎప్పుడు చస్తాడా అని మెటికలు విరుస్తున్నారు వాళ్ళంతా. అంచేత పక్కన ఉన్న వాళ్ళంతా మన శ్రేయస్సు కోరుకునేవాళ్ళు అనుకోవడం భ్రమసుమా? మీటింగ్కి వచ్చేవాళ్ళంతా రాజకీయ నాయకులకి తెలియదు కానీ అందరూ నిజంగా వాడికి ఓటేసేవాళ్ళ. అలా ఓటేస్తే నేను పోటీ చేసేదాను ఎప్పుడో. కాబట్టి ఇందులో వచ్చేవాళ్ళంతా ఊరికే చూడడానికి వచ్చిపోతూ ఉంటారు. కొంతమంది తిట్టుకునేవాళ్ళు కూడా ఉంటారు, అప్రతిష్ట చేయడానికి వస్తారు. అలాగే ఈ అంతఃపురంలో ఉన్న స్త్రీలలో కొంతమంది నిత్యం రావణుని పతనమే కోరుకుంటారు, ఎప్పుడు చస్తాడో అని చూస్తున్నారు. అలాంటి వాళ్ళు ఏం చేశారట, రావణుని వెనక నుంచి, రావణుడు ఇలా తిడుతూ ఉంటే సీతని, వాడి వెనక నుంచి, సీత లొంగిపోకు, వీడికి లొంగ కాని సైగ చేశారట. ఎలాగా అని వాష్టప్రకారై అపరాహ, పెదవులతో సైగ చేశారు కొందరు. మరికొంతమంది వక్త్ర, మూతితోటి అన్నారు. నేత్రై, కొంతమంది కన్నుకి అన్నారు. ఈ విధంగా మాయిదారిది యాక్షన్ ఎక్కడ చేసి చూపిస్తాం మనం, వాళ్ళు ఎలా చూపించారు. కొంతమంది ఏమో పెదవులతో, కొందరేమో ముఖంతో, కొంతమంది కళ్ళతోటి సైగ చేసి సీత ఎట్టి పరిస్థితుల్లో లొంగద్దు అన్నారు. పైగా ధైర్యం చెప్పారు, కొద్ది రోజులు వీడు చచ్చిపోతాడు, నువ్వు గనక గట్టిగా ఉన్నావా నీ మీదే మా నమ్మకం, నువ్వు నిలబడ్డావా పాతివ్రత్యం మీద వీడి చావు తప్పదు, నువ్వు నిలబడకపోతే ఇక భవిష్యత్తులో వీడు ఎవరు చంపలేరు అని అర్థం వచ్చేలాగా, సీతాం ఆశ్వాసయామాసుహు తర్జితాం తేన రక్షస, రావణుని చేత భయపెట్టబడుతున్న సీతని ధైర్యం చెప్పి ఓదార్చారన్నమాట. అంతమంది వెనక సీతకి వత్తాసు ఉన్నారు, రావణుడికి మృత్యువు కోరుతున్నారు వాళ్ళు. అప్పుడు ఆవిడికి ధైర్యం వచ్చింది, అమ్మయ్యా నేను ఒంటరిదని అనుకున్నాను, పర్వాలేదు ఈ తొంటరివాడి ప్రాణం తీయడానికి చాలామంది ఉన్నారు, ఓపిక లెక్క అని అనుకుని పర్వధైర్యం వచ్చేస్తుంది. ఎప్పుడైనా సరే మన వాళ్ళు ఉన్నారంటే అదో ధైర్యం కదటండి. వెంటనే రావణునికేసి తిరిగి, ఓరి రావణ, ఈ లంకా నగరంలో నిజంగా నీ మేలు కోరుకునే వాళ్ళు లేరని నాకు కూడా అనిపిస్తున్నది. నోనం నతే జనః కశ్చిత్ అస్తి నిశ్రేయసే స్థిత, నీ శ్రేయస్సుని కోరుకునేవాడు పూర్తిగా ఉన్నారని నువ్వు అనుకుంటున్నావు, ఈ లంకలో కేవలం నీ శ్రేయస్సునే కోరుకునేవాళ్ళు లేరుగాక లేరు, కానీ నీ దౌర్జన్యాన్ని అడ్డుకోలేకపోతున్నారు. నివారయతి యోనత్వం కర్మణోస్మాద్విగర్హితాత్, నిజానికి గర్హించదగిన పని నువ్వు చేస్తున్నావు, అందరూ ఛీ అనే పని చేస్తున్నావు, అయినా ఈ పని నుంచి నిన్నెందుకు వారించలేకపోతున్నారంటే నీ మీద భయం, నీవంటే ఇష్టం లేకపోయినా ఎదురు చెప్పలేకపోతున్నారు. కాబట్టి ఇక నీకు చావు తప్పదని నాకు ఈ ప్రస్తుతం జరుగుతున్న సంఘటనలు బట్టి అనిపిస్తున్నది. రామ పత్నిని నేను, అటువంటి నన్ను అనరాని మాటలు అన్నావురా నువ్వు, ఇంకోటి ఎవడన్నా ఈ మాట అంటే ఇప్పటికే చావాలి, అయినా నీ తేజస్సు నీ తపస్సు ఇంకా నిన్ను కాపాడుతున్నాయి. రామపత్నిని సాధ్వీమణిని అనరాని మాటలు అన్నావు, ఈ మాటల ప్రభావంతో నీకు మృత్యువు తప్పదుగాక తప్పదు. రాక్షసాధమ రామస్య భార్యాం అమిత తేజస ఉక్తవానసి యత్పాపం క్వగతస్తస్య మోక్ష్యసే. పూర్వకాలంలో సావిత్రి అని పేరు కలిగిన ఒక రూపంతో అమ్మవారు భూలోకానికి వచ్చింది. ఆ సమయంలో అక్కడ చండముండాసురుల కుమారుడు ఒకడున్నాడు, వాడికి చండకుడు అని పేరు. చండముండాసురుల కొడుకుకి చండకుడు అని పేరు. శుంభనిశుంభుల ఆస్థానంలో చండముండాసురులని ఇద్దరు రాక్షసులున్న విషయం మన ఇదివరకు చెప్పుకున్నాం. ఈ చండకుడు తల్లిదండ్రులు చచ్చిపోయే సమయానికి చాలా చిన్నవాడు. వాడు పెద్దయ్యాక మహాతపస్సు చేశాడు. మహాతపస్సు చేస్తే బ్రహ్మ ప్రత్యక్షం అయ్యాడు. నీకేం వరం కావాలో కోరుకోమన్నాడు. అప్పుడు ఆ చండకుడు అన్నాడు, ఎట్టి పరిస్థితుల్లో నాకు చావు లేకుండా వరం కావాలి అని కోరాడు. నాయన ఇది మాత్రం కుదరదరా, ఎవరైనా భూమి మీద పుట్టాక చావు తప్పదు, ఆ వరం తప్ప మరి ఏదైనా కోరుకోమంటే వీడు బాగా ఆలోచించి ఆయుధాల వల్ల చావకూడదు, పురుషుల వల్ల చావకూడదు, స్త్రీల వల్ల చావకూడదు, ఎప్పుడైనా నాకు చావు రావాలంటే ఇష్టం లేని స్త్రీని పరస్త్రీని పరమపతివ్రతని అది కూడా పూజ్యార్హత కలిగిన స్త్రీని పొరపాటున నేను కౌగిలించుకోబోయినా నోటికొచ్చినట్టు తిట్టినా అప్పుడు మాత్రమే నాకు చావు రావాలని కోరాడు. తథాస్తు అన్నాడు ఆయన. దాంతో వీడు విజృంభించాడు, లోకాలన్నిటినీ జయించాడు, వీడికి చావు లేకుండా పోయింది, ఎదురు లేకుండా పోయింది. సాధారణంగా వీడు ఎవరినైనా నువ్వు నన్ను ప్రేమిస్తావని అడిగేవాడు, ప్రేమిస్తానంటే పెళ్లి చేసుకునేవాడు, లేకపోతే నోటికొచ్చినట్టు మాట్లాడేవాడు కాదు, మాట్లాడితే ప్రమాదం గనక. ఒకసారి అమ్మవారు జగన్మాత సావిత్రి అనే పేరుతో గొప్ప అందమైన రూపం ధరించింది. గాయత్రి, సావిత్రి, సరస్వతి, ఈ మూడు రూపాలు అమ్మవారివి. అందులో ఆవిడ ప్రాతకాలంలో ఒక ఎర్రని చీర కట్టుకుని పరమ సౌందర్యంతో వచ్చింది. వెంటనే వీడు ఎదురుగుండా వచ్చాడు ఈ చండకుడు. సుందరి నువ్వెవరు అన్నాడు. నేను ఒక అపూర్వ సుందరిని, నా పేరు సావిత్రి అంది. నన్ను వరిస్తావా అని అడిగాడు. అబ్బే వరించనంది. వీడు తెగ బతిమాలాడు. బతిమాలితే ఆవిడ వినలేదు. వినకపోతే వీడు రెచ్చిపోయి, ఓసీ నీచురాల, నువ్వెంత అందంగా ఉన్నా సరే నన్ను కాదంటే నా దాసీ కింద లెక్క, నిన్ను వరించి తీరతాను అని నోటుకొచ్చినట్టు మాట్లాడాడు. స్త్రీలంతా నా కీలుబొమ్మలు, నాకు చావు లేదని ఇలా నోటితో ఇష్టం వచ్చినట్టుగా సావిత్రిని మాట్లాడాడు ఒక పరమపతివ్రతని. అలా మాట్లాడుతూ ఉండగా హఠాత్తుగా వాడి తల పెద్ద శబ్దంతో ముక్కలు ముక్కలైపోయింది. చచ్చిపోయాడు ఆ క్షణమే. వెంటనే దేవతలు వచ్చి ఆశ్చర్యపోయి, ఆ సుందరి ఎవరో ఇంకా వాళ్ళకి తెలియక, అమ్మవారే అని తెలియక, గాయత్రి అయినా సావిత్రి అయినా సరస్వతి అయినా ఆవిడే ఈ రూపంతో వచ్చిందని తెలియక, అమ్మ మాకు ఆశ్చర్యం, ఈ దుర్మార్గుని ఎవరూ చంపలేరు, హఠాత్తుగా వాడి తలక ఎలా పగిలిపోయింది అంటే పరమపతివ్రతల దగ్గర అసభ్యంగా మాట్లాడితే వాడి తల ఎవడి తల అయినా పగిలిపోతుంది. వీడికి అలాంటి వరం ఉన్నది. వరం ఉన్నా లేకపోయినా ఒక స్థాయి దాటి ఎక్కువ కాలం పరమపతివ్రతల దగ్గర నీచమైన మాటలు మాట్లాడితే, వాళ్ళ వెంటబడితే, వాళ్ళని చెరబడితే వాడికి దుర్మరణం తప్పదు అన్నది ఆవిడ. అందుకని ఇప్పుడు ఆవిడ ఏమంటున్నది, ఓరి దుర్మార్గుడా, నేను రాముడి పత్నిని, పరమ పతివ్రతని. ఈ కథ అంతా తెలుసు గనక, ఎప్పటిదో కదా ఇది, మరి ఇంచుమించుగా ఇది కృతయుగం ఆరంభమయ్యి రెండో పాదంలోకి వస్తున్న రోజుల్లో కథ అన్నమాట. అందుకని రాక్షసాధమ రామస్య భార్యాం అమిత తేజస ఉక్తమానసి యత్పాపం క్వగతస్తస్య మోక్ష్యసే. ఓరి రాక్షసాధమ అనే రాముడి భార్యని, పరమ తేజస్సు కలిగినది, అటువంటి పరమ పతివ్రతల్ని ఇలా పలికినటువంటి నీ నాలుక తెగి కింద పడాలి, నీకు అసలు ఎక్కడ ఈ జీవితంలో విముక్తి ఉండదు, సర్వనాశనం అయిపోతావు, భ్రష్టుడు అయిపోతావు. పరమ పతివ్రతలని అనరాని మాటలు అన్నటువంటి చండకుడి తల పగిలినట్టుగా నీ తల పగులుతుంది. పైగా నువ్వు ఒక నీచమైన కుందేలువి, మా రాముడు మదించిన ఏనుగు, బలమైన మదించిన ఏనుగు వస్తూ ఉంటే కుందేలు యుద్ధానికి వస్తే ఏమవుతుంది, ఏనుగు తొండంతో కొట్టినా, ఉఫ్ఫును ఊదినా, లేదా కాలేసో తొక్కు తొక్కినా కుందేలు పచ్చడి పచ్చడి అయిపోతుంది. కుందేలు ఎందుకు, మనమే ఏనుగు కాలు కింద పడ్డామంటే ఇక తర్వాత మళ్ళీ లేవం, వినడానికి వీరు, చెప్పడానికి నేను, వీడియో తీయడానికి వీళ్ళు ఎవరు ఉండరు. కాబట్టి ఏనుగు కాలు కింద పడితే మహాబలవంతులకే దిక్కులేదు. అటువంటిది రాముడు పరమబలము కలిగిన మాతంగం, మత్తమాతంగం, నీవు నీచమైన కుందేలు వంటి వాడివి, నన్ను కామంతో చూచావు నీ కళ్ళతో, ఆ నీ కళ్ళు రాలి కింద పడాలి, అయినా పడలేదు, ఇంకా రాలేదేమిట్రా అంది ఆవిడ. ఇమే తే నయనే క్రూరే విరూపే కృష్ణ పింగళే క్షితౌ నపతితే కస్మాత్ మాం అనార్య నిరీక్షత. అనార్య నిరీక్షత అంటే దుష్టమైన చూపులతో చూచావు నన్ను, పరమ పతివ్రతని చూడకూడని కామపూరితమైన చూపులతో చూచిన ఈ పెద్ద పెద్ద నీ కళ్ళు కృష్ణవర్ణంలో పింగళవర్ణంలో ఉన్న ఇంతంత పైకి పొడుచుకొచ్చిన ఈ గుడ్లు రెండు ఊడి కిందపడాలి, తాటిపళ్ళు రాలినట్టుగా. ఇంకా రాలమేమిట్రా దౌర్భాగ్యుడా, పరమధర్మాత్ముడైన దశరథ మహారాజు గారికి కోడల్ని, రామచంద్రుడికి భార్యని, అలాంటి నన్ను వరించు వరించని పలికిన నీ నాలుక, నా జిహ్వా పాప సీర్యతే, నీ నాలుక శిథిలం అవదే అంటే తెగి కింద పడదే అన్నది. పైగా అసలు నేనే తలుచుకుంటే నేను భస్మం చేయగలను. ఇక్కడికి వచ్చినప్పటి నుంచి నాకు మధ్య మధ్యలో నీ బాధ పడలేక నిన్ను చంపాలన్నంత కోపం వస్తోంది. నేను నిన్ను ఈ క్షణమే బూడిద చెయ్యగలను. ఎందుకు చేయటంలో తెలుసా? రాముడి ఆజ్ఞ లేదు గనక. అసందేశాత్ రామస్య తపసశ్చానుపాలనాత్ నత్వాం కుర్మి దశగ్రీవ భస్మ భస్మార్హ తేజస. నా తేజస్సుతో నువ్వు నిజంగా బూడిద చెయ్యడానికి అర్హుడివే, కాబట్టి నిన్ను భస్మకుర్మి, భస్మం చెయ్యగలను. అయినా నా ప్రభు రాముడి అనుజ్ఞ లేదు. పతివ్రతలు ఎప్పుడు భర్త అనుజ్ఞ లేకపోతే ఎట్టి పరిస్థితులలోనూ పరపురుషుని ఏమీ చెయ్యరు. నా భర్త సమయానికి ఇక్కడ లేడు కాబట్టి, ఆయన ఆజ్ఞ లేదు కాబట్టి సరిపోయింది గనక, ఇదే నా భర్త ఒక్కసారి ఈ దుర్మార్గుణ్ణి నీ చూపులతో భస్మం చెయ్యంటే నేను ఎప్పుడో కళ్ళు తెరిచి నా కళ్ళల్లో నుంచి వచ్చే అగ్నిజ్వాలలతో నిన్ను కాల్చి బూడిద చేయగలను, లేదా నిన్ను శపించి నాశనం చేయగలను. అసలు ఇంకోటి కూడా చెబుతున్నాను, నువ్వు నన్ను ఎత్తుకు పోలేవు, అపహరించలేవు. నీ పోయే కాలం దగ్గర పడి అపహరించగలిగావు. నన్ను అపహరించడం అంటే అది నీ ఘనత కాదు, నీకు చావు కాలం దగ్గర పడింది, పోయే కాలం దగ్గర పడింది. నీకే శక్తి ఉంటే రాముడు లేనప్పుడు దొంగలాగా అపహరించడం ఎందుకురా, ఇన్ని కబుర్లు చెబుతావుగాక, ఇక నీకు మరణం తప్పదు అనగానే రావణాసురుడికి తీవ్రమైన కోపం వచ్చింది. పళ్ళు పటపట కొరికాడు. ఆ సమయంలో వాడు శ్మశానంలో ఉన్న గెస్ట్ హౌస్లో ఉన్నట్ట. శ్మశానంలో కూడా అప్పుడప్పుడు విశ్రాంతి గృహాలు కడతారు, శ్మశానంలో గృహంలా ఉన్నాడనమాట వీడు. ఆ కోపంతో ఒక రకమైన తేజస్సు ఉంది, సౌందర్యం ఉంది. మీకు అగ్ని అన్ని చోట్ల అగ్నే కదా, యజ్ఞంలోనూ అగ్ని ఉన్నది, ఇంట్లో వంటకి స్వామివారు అగ్నిహోత్రుడు ఉపయోగపడుతున్నాడు, అదే శవం తగలబెడుతున్నది ఆయనే, పెంట కాల్చేది ఆయనే. కానీ శ్మశానంలో ఉన్న అగ్ని దగ్గరికి వెళ్ళి ఒక రకంగా మనం స్పందిస్తాం, అదే యజ్ఞం దగ్గర ఉన్న అగ్నిహోత్రాన్ని చూస్తే ఆయన అయిన అగ్ని అయినప్పటికీ ఇక్కడ ప్రదక్షిణ చేసి గౌరవంగా నమస్కరిస్తాం. శ్మశాన అగ్నిని ఇంటికి పట్టుకొచ్చి కట్టి ఫ్రీగా దొరికిందని కాలుతూ ఉన్న కాష్టం ఒకటి పట్టుకొచ్చి దాంతో వంట చేసుకునే వాళ్ళు ఎవరన్నా ఉన్నారా, దత్తాత్రేయుడిని పక్కన పెట్టండి, మరీ కక్కుర్తి పిరుగుని పక్కన పెట్టండి, అన్నీ కబ్జా చేసేవాళ్ళు కొందరు ఉంటారు, వాళ్ళు ఎత్తుకుపోతే వేరేవి. కానీ సహజంగా లోకంలో జ్ఞానం కలిగిన వాడు శ్మశానములో ఉన్న అగ్నితో వంట చేసుకోడు, అది ఎంత అందంగా ఉన్నా ఎంత గొప్పదైనా. అలాగే శ్మశానంలో ఉన్న వసంత భవనం ఎన్ని సౌకర్యాలతో ఉన్నా దాన్ని చూస్తే మనకి అంత స్పందన కలగదు, మళ్ళీ ఇంటికి ఎప్పుడు పోదామా అనిపిస్తుంది. ఒక్కసారి మీరు గుండెలపై చేసుకుని చెప్పండి, శ్మశానాలు చాలా అందంగా తీర్చిదిద్దారు. వైకుంఠ భవనం లేదా కైలాస మార్గం అని పేరు పెట్టి ఉద్యానవనాలు తీర్చిదిద్ది అక్కడ మీరు కూర్చోడానికి సీట్లు వేసినా ఆ శవం తగలబెట్టబడే అయ్యి అయ్యి అవ్వగానే బాబోయ్ శ్మశానం రా బాబు అని వచ్చేస్తాం రామా. కానీ ఈ మధ్యన కొంత మారింది, శ్మశానంలో కూడా టీలు ఇస్తున్నారు, సప్లై చేస్తున్నారు, కాఫీలు. రామరామ అక్కడేమో కాష్టం కాల్చడానికి ఆ కొడుకు తిరుగుతూ ఉంటే మళ్ళీ అక్కడ కూడా మర్యాదలు ఏమిటండి, ఈ టీలు కాఫీలు ఏమిటండి, ఈ మనుషులు ఎంత రావణాసురులు అంటే వాళ్ళు అనమాట వీళ్ళు. అక్కడ కూడా కాఫీ టీలు తాగడం అంత జుగుప్సాకరమైన పని ఎప్పుడు చేయకండి. పరమ అశాస్త్రీయం ఏమిటంటే శ్మశానంలో భోజనం, శ్మశానంలో ద్రవ పదార్థాలు సేకరించడం, మంచినీళ్ళు కూడా తాగకూడదని శాస్త్రం బయటకు వచ్చేదాకా తెలుసిన. అసలు స్నాయీత చైలవాన్ ప్రాజ్ఞ కటభూమి ముపేత్య శ్మశానమునకు వెళ్ళగానే మళ్ళీ వెంటనే ఇంటికి వచ్చి లేక బయటకు వచ్చి కట్టుగొట్టలతో స్నానం చేయకుండా ఆచమనం కూడా చేయకూడదు. అక్కడ కూడా ఫ్లాస్కోలు పట్టుకొచ్చి తాగుతూ ఉంటే నాకు ఇచ్చారు, అలా జరిగింది అందుకు చెబుతున్నాను, పుచ్చుకుని అయినా అన్నాను. ఏం అనలేము మరి, ఏం చేస్తాం అంటే వాళ్ళు రౌడీలు, మేమేమో సామాన్యులం, ఇలా ఉంటాం, వాడు ఉప్పు అంటే ఎగిరిపోతాం, మా దగ్గర ఈ బలమే తప్ప ఈ బలం లేదుగా మరి అందువల్ల కిక్కురుమల్ లేకపోతే ఇక్కడ అంటారు ఇది మాది విక్రమార్క సింహాసనం. ఇక్కడ ఉన్నప్పుడు ధర్మం ధర్మం కింద చెప్పగలిగితే ఎవరికైనా సరే, సాక్షాత్తు భగవంతుడైనా కింద కూర్చున్నప్పుడు ఆయనకు దండం పెట్టి ఇది ధర్మం అని చెప్పడం ఇక్కడున్నప్పుడు ధర్మం అన్నమాట. అందుకే సూత మహర్షి బలరాముడికి కూడా పురాణం చెప్పాడు, ఆయన వస్తే లేవలేదు, దాని దెబ్బకి ఆయన చచ్చిపోయాడు అనుకుంటే వేరే విషయం. ఇక్కడ బలరాముడు లాంటి వాళ్ళు లేరనే ధైర్యంతో మేము చెబుతున్నాం. మొత్తం మీద ఈతడు శ్మశానంలో ఉన్న కల్పవృక్షంలాగా, శ్మశానంలోని చైత్య ప్రతిభలాగా ఇన్ని ఆభరణములతో భయంకరంగా కనబడ్డాడు. క్రోధంతో పళ్ళు పటపట కొరికాడు. ఆ తర్వాత ఏమన్నాడు, సీత నీ మీద ఉన్న ప్రేమ వల్ల కానీ లేదా ఎప్పుడో చంపేద్దును అని అంతలోనే మళ్ళీ ఇలా ముష్టి ముద్యమ్మ పిడికిని బిగించాడు. కోపం తట్టుకోలేకపోయాడు. రాక్షస స్త్రీలకే తిరిగాడు. ఏకాక్షి, ఏకకర్ణ, కర్ణ ప్రావరణ ఇటువంటి స్త్రీలు చాలామంది ఉన్నారని చెప్పానుగా. భయంకరమైన ఆకారాలతో ఒక్క కన్నుతో ఉన్నది, ఒక్క ముక్కుతో ఉన్నది, పంది ముక్కుతో ఉన్నది, గాడిద ముక్కుతో ఉన్నది, గాడిద తలకాయతో ఉన్నది, గుర్రం చెవులతో ఉన్నది, గాడిద చెవులతో ఉన్నది, ఇలాంటి రకరకాల ఆకారాలు వికారాలు కలిగిన అవయవాలు కలిగిన రాక్షస స్త్రీలందరికేసి తిరిగి, ఓ త్రిజట, వికట, శూర్పణఖ, అజాముఖి, మీరంతా ఈరోజు నుంచి సీతని బెదిరించండి, ఈ 2 నెలలలోపు ఆవిడ మనస్సు మార్చండి, ఏమైనా సరే ఆవిడ నా అంతఃపురానికి రావాలి, నా పరుపు మీద చేయించాల్సిందే, మార్చండి అని బెదిరించి 2 నెలల గడువు దాటిందంటే నేను ఆవిడ వండుకు తినేస్తానన్నాడు. ఇలా భయపెట్టగానే ఆ సమయంలో రావణాసురుడి భార్యల్లో చిట్ట చివరిది చిన్న భార్య, అంటే సక్రమంగా పెళ్లిళ్ళు చేసుకున్న పెళ్లిళ్ళు కొన్ని ఉన్నాయి వాడికి, ఈ ఎత్తుకొచ్చిన వాళ్లే కాకుండా తాళి కట్టి శాస్త్ర ప్రకారం పెళ్లి చేసుకున్నాడు. వాటిల్లో కొన్ని రాక్షస వివాహాలు, కొన్ని గాంధర్వాలు, కొన్ని ప్రాజాపత్యాలు, కొన్ని బ్రాహ్మాలు కూడా ఉన్నాయి. అందులో వీడు ఒక సక్రమ వివాహం చేసుకున్నాడు, ధాన్యమాలిని అని ఆఖరి భార్య. ఈ ధాన్యమాలిని కొంచెం పరమసుందరీమణి, అంత ఎక్కువ కాకపోయినా ఇంచుమించుగా గౌడిగేది చర్మంతో ఉండేదిట. ఆవిడకి పెద్ద పొట్ట కాదు కానీ ఇక్కడ కూర్చుంటే ఇంచుమించుగా ఆడిటోరియం బయట దాకా ఉంటుంది ఆవిడ పొట్ట. అటువంటి ఒకనొక పరమసుందరీమణి ధాన్యమాలిని హఠాత్తుగా వచ్చి రావణాసురుడిని కౌగిలించుకుని చేతులు చాచి, రావణ ఎందుకయ్యా దీన్ని పట్టుకుంటావు నువ్వు, ఏమున్నది దాని దగ్గర, నా దగ్గర లేని అందం, చక్కగా సన్నబడిపోయి చర్మం అంతా వాడిపోయి ఉన్నది, ముఖమంతా పాలిపోయి ఉంది, రక్తం లేదు, పిడికెడు మాంసం లేదు, నన్ను చూడు అబ్బా ఎంత బాగున్నాను, మయా క్రీడ మహారాజా, నాతో విహరించవయ్యా, క్రీడించవయ్యా మహారాజా, సీతయా కిం తవా అనయా, ఈ సీతతో నీకెప్పుడూ పనే ఉన్నది, రోజు సీత వెంటబడతావు, వద్దన్న దాన్ని వెంటబడతావు, మేము కావాలంటే మా వెంటబడవు, ఆవిడ వద్దంటుంది, మేము వద్దుల్లో ఉన్నాం, నువ్వైనా నీ హద్దుల్లో ఉండు, వివర్ణయ కృపణయ మానుష్య రాక్షసేశ్వర, ముఖం వాలి పాడిపోయి పాడయ్యి రంగు పాలిపోయి ఉన్నది, పైగా మొండిది, మనుష్య స్త్రీ, రాక్షసులకి మనుష్యులు ఆహారం అవ్వాలి తప్ప భార్యలుగా పనికిరారు, కాబట్టి నా మాట విను, చర్చ వద్దు, అకామాం కామయానస్య శరీరం ఉపతప్యతే, ఇష్టం లేని స్త్రీ జోలికి వెడితే శరీరం తపించిపోతుంది, అనారోగ్యం వస్తుంది. ఇష్టం లేని స్త్రీ జోలికి వెళ్ళినటువంటి పురుషుడు భ్రష్టుడు అవుతాడు, ఆరోగ్యం పాడు చేసుకుంటాడు. అదే తనని ప్రేమించిన స్త్రీ యొక్క పొందు వల్ల ఆరోగ్యం బాగుంటుంది, ప్రీతిర్భవతి శోభన, కాబట్టి ఆరోగ్యము బాగుంటుంది, వాడికి ఆనందము ఉంటుంది, శుభం కలుగుతుంది అని పరిపరి విధాలుగా చెప్పగానే వెంటనే వీడు ఒక వికట అట్టహాసం చేశాడు. ప్రహసన్ పెద్ద నవ్వు నవ్వాడనమాట, అంత శరీరం కదిలిపోయింది వాడు నవ్వగానే, వాడికి కూడా నవ్వు వచ్చిందనమాట అని ఒక నవ్వు నవ్వాడు. ఆమెను వెంటబెట్టుకుని ఈ జనాలను వెంటబెట్టుకుని వెళ్ళిపోయాడు. ఈ కాగడాలు ఈ అట్టహాసాలన్నీ వెళ్ళిపోయాయి. వారు అలా వెళ్ళడంతో ఇక ఈ రాక్షస స్త్రీలంతా సీత వెంటబడ్డారు. అందులో ఒకటి లేచింది, సీత నీకు అసలు ఏమైనా బుద్ధి ఉన్నదా, అంతటి రావణాసురుడు మమ్మల్ని కోరుకోవాలి కానీ మేము టింగురంగానని మా ముగ్గుళ్ళు నెత్తి మీద కొట్టిపోయేవాళ్ళం, అందుకే రావణుడు వేళదోలికి రాలేదు. వాళ్ళు అంటున్నారు, వాడు ఎటువంటి వాడు, పౌలస్త్యస్య వరిష్ఠస్య రావణస్య మహాత్మన, పూర్వం మహానుభావుడు పులస్త్యుడు అని ఒక ప్రజాపతి ఉన్నాడు, ఆ పులస్త్య ప్రజాపతి వంశంలో పుట్టిన పరమ మహాత్ముడు రావణాసురుడు, అటువంటి వాడికి భార్య అయితే నీ జాతకం మారిపోతుంది, సుఖాలు కలుగుతాయి, కీర్తి వస్తుంది, మా మాట విను, రావణుణ్ణి వరించన్నది ఒకత్తి. అప్పుడు తతస్త్వేక జటానామ రాక్షసి వాక్యమబ్రవీత్ ఏకజట అనే ఒక రాక్షసి లేచింది, అది కూడా ఒక్క జడ వేసుకుందిటే, ఎంత జడో తెలుసా, ఇక్కడ నుంచి ఒక జడ వేసుకుంటే ఆ జడే ఓ పెద్ద తాడి చెట్టులో ఉంది, ఆ జుట్టు కూడా ఎలాంటి జుట్టుటవైగా ఎర్రని జుట్టు అనమాట, సూర్యుడు అస్తమిస్తున్నప్పుడు ఉదయిస్తున్నప్పుడు సంధ్యా సమయాల్లో ఎర్రని కిరణాలు ఎలా ఉంటాయో అలా ఉన్నాయి ఈ తల వెంట్రుకలు, అంత పెద్ద జడ తాడి చెట్టులాగా. ఆ జడని ఇలా ఊపి ఆ ఏకజట అంది, నీకు నా మాట విను, ఒక మాట చెబుతున్నాను. పూర్వకాలంలో బ్రహ్మదేవుడు కొంతమంది మహానుభావుల్ని తన సంకల్పంతో సృష్టించాడు. వారికి ప్రజాపతులు అని పేరు. ఆ ప్రజాపతుల్లో తొమ్మిదో వాడు పులస్త్యుడు. ప్రజాపతీనాం నవం అని కొన్ని చోట్ల షణ్ణాంతు అని కూడా అన్నారు. సరే, ఏదైనా మొత్తం మీద ఒక ప్రజాపతి ఉన్నాడు పులస్త్యుడు, బ్రహ్మ మానసపుత్రుడు. అతడికి విశ్రవసుడను మరొక కొడుకున్నాడు. ఈ విశ్రవసుడి పెద్ద భార్య ఇలవిల, ఇలవిల ద్వారా కుబేరుడు అనేవాడు పుట్టాడు. రెండోసారి రాక్షస స్త్రీని కైకసిని పెళ్లి చేసుకున్నాడు, మాల్యవంతుడి కూతురిని. ఆ కైకసికి విశ్రవసుడికి వరుసగా రావణుడు, కుంభకర్ణుడు, విభీషణుడు, ఆఖర్న శూర్పణఖ పుట్టారు. అందులో పెద్దవాడి రావణుడంటే మహాతపస్సు చేసి బ్రహ్మని మెప్పించి వరాలు పొందినవాడు, కైలాస పర్వతాన్ని పెకలించినవాడు. తస్యత్వం రాక్షసేంద్రస్య భార్య భవితుమర్హసి. ఆ రాక్షసేంద్రుడికి రావణునికి నువ్వు భార్యవైతే ఎంతో లాభం. అసలు అర్హత నీకే ఉన్నది. అతడు వీరుడు, నువ్వు స్త్రీరత్నానివి. నా మాట విను, ఇతరులను వరించి ఏం సుఖపడతావు అన్నది. అప్పుడు హరిజట అని అది లేచింది. మార్జార సదృశేక్షణ, పిల్లి కళ్ళల్లో ఉంటాడు దాని కళ్ళు. ఎంతంత కళ్ళు, ఆ కళ్ళు కూడా పిల్లి కళ్ళల్లో ఉంటాయి. అదంది, ఇదిగో 33 దేవతలు ఉండేవారు పూర్వం. వాళ్ళంతా ఒకేసారి రావణునితో ఘోర యుద్ధం చేశారు. ఆ ఘోర యుద్ధంలో రావణుడు 33 జయించాడు. ఆ సమయంలో వాళ్ళందరికీ నాయకుడు ఇంద్రుడు. వరుసగా 33 దేవతల్లో ఎవరెవరున్నారు? నవగ్రహాలు 9, అష్టదిక్పాలకులు ఇంద్రుడితో కలిపి అనమాట 8, అక్కడికి 9, 8, 17. ఈ 17 పాటు అశ్వినీ దేవతలు ఇద్దరు, అక్కడికి 19. దాంతోపాటు ఈ అష్టవసువులను ఉన్నారు. ఈ 17, 9, 8, 17, 19, అష్టవసువులు 8, 25. ఈ 25 కూడా అష్ట గరుత్మంతులను ఉన్నారు. ఒక 8 గరుడ జాతి పక్షులు వాళ్ళు. వీళ్ళు మొత్తం 33 ఒకేసారి రావణుడితో యుద్ధం చేశారు. ఉత్తరకాండలో ఆ కథ బాగా వస్తుంది. అప్పుడు రావణుడు అందరితోటి ఒంటరిగా యుద్ధం చేసి చివరికి ఇంద్రుణ్ణి కూడా జయించాడు. అంతటి వీరుడు. దేవరాజశ్చ నిర్జితాః, దేవరాజుతో కలిపి ఇంతమంది దేవతల్ని వాడొక్కడు జయించాడు. అటువంటి వీరుణ్ణి పెళ్లి చేసుకోకుండా ఎక్కడో రాముడు ఉన్నాడంటావు, రాముడేం చేస్తాడు, దేవతల్ని ఇంద్రుణ్ణి జయించిన వాడు మావాడు అన్నది. అప్పుడు ప్రగస అనేది మరొకట్లేచింది. సీత, నేను చాలా చెడ్డదాన్ని, కోపం వచ్చిందంటే విరుచుకు తినేస్తాను, రావణుణ్ణి వరించండి. వికట అన్నది లేచింది. అది లేచి ఈ మానవ స్త్రీలకి కొంత పిచ్చ పెట్టాడు. అందుకే నాకు ఈ మానవులంటే చికాకు, అసలు ఎలర్జీ నాకు. ఎందుకంటే ఆడవాళ్ళు ఈ మానవ స్త్రీలలో, నరజాతి వాళ్లలో ఒకే భర్త, ఏకపత్ని వ్రతము, ఏకపతిత్వము అంటారు. ఏం మాయదారి పాతివ్రత్యం అంటే నాకు అసలు ఆ మాట అంటే చెవులు కటు అందిట. దానికి పాతివ్రత్యం అనే మాట వినబడకూడదు వాళ్ళకి. చాలా బాధ వస్తుంది సుమ వాళ్ళకి. అందుకని చి ఆ పాతివ్రత్యాన్ని విడిచిపెట్టండి. అప్పుడు దుర్ముఖి అని మరొకత్తి లేచింది. తతస్థు దుర్ముఖి నామ రాక్షసి వాక్యమ్రవత్తి అస్య సూర్యోన్న తపతి భీతో యస్య చ మారుత నవాతి స్మాయతాపాంగే కిం త్వం తస్య నతిష్ఠసి. వెర్రిదాన, ఇంకా రావణుని గురించి నీకు తెలియక రాముణ్ణి తలుచుకుంటున్నావు. మా రావణుడు ఎటువంటి వాడో తెలుసా? సూర్యుణ్ణి పిలిచాడు మేమందరం చూస్తూ ఉండగా. ఆకాశంలో 7 పొంచిన దివ్య రథం మీద నిరంతరం తిరుగుతూ లోకానికి వెలుతురునిచ్చే అంతటి సూర్యుడు గజగజలాడిపోతూ పురుష రూపం ధరించి రావణునికి ప్రత్యక్షమయ్యాడు. ఏం కావాలి రావణ అని అడిగితే, మా లంకానగరం మీద ఎక్కువ ఎండ ఉండకూడదు, దొరికింది కదా వేసవికాలం అని, నీ ఇష్టం వచ్చినట్టు రెచ్చిపోతావేమో, ముఖ్యంగా వైశాఖ మాసంలో గుంటూరు మీద చూపించిన ప్రతాపం మా ఊరి మీద చూపించావా, గుంటూరు వాళ్ళల్లో మేము మెత్తని వాళ్ళం కాదు, మంచివాళ్ళం కాదు, రాక్షసులం, కుంటి కాలువతో నువ్వు తిరిగేలా చేస్తాం నీ సారథిలాగా అని బెదిరించగానే అప్పటి నుంచి సూర్యభగవానుడు నతపతి ఎక్కువగా వేడి చూపించడు. భీతో యస్యచ మారుత, వాయుదేవుణ్ణి పిలిచాడు. ఇక మీదట నా నగరంలో ఎప్పుడు చల్లగా ఉండాలి, నువ్వు ఎక్కువ గాలి వెచ్చకూడదు, చెట్లు పడగొట్టకూడదు, అసలు గాలి లేకుండా ఉండకూడదు, హాయిగా న్యాచురల్ ఏసీ ఉండాలి అనగానే అప్పటి నుంచి భయపడిన వాయుదేవుడు అక్కడ సహజ శీతలత్వాన్ని చూపిస్తున్నాడు. అది నీకు తెలియదు, మేం చూశాం. అటువంటిది ఆ వీరుణ్ణి వరించక ఎక్కడో కూర్చున్న మామూలు మానవుణ్ణి అడవిలో సామ్రాజ్యం లేనివాడిని పట్టుకుంటావేమిటన్నది. ఇలా వీళ్ళంతా ఒకరి తర్వాత ఒకళ్ళు బెదిరిస్తూ ఉంటే సీతాదేవి గజగజలాడిపోయి కళ్ళ వెంబడి నీళ్లు కార్చింది. ధైర్యంతో మళ్ళీ సమాధానం చెప్పింది, మీ ఇష్టం, మీరు ఏదైనా చెయ్యండి, నేను మాత్రం కిల్బిషం పాపం చెయ్యనుగాక చెయ్యను, మీకు చెబుతున్నాను నమ్మండి. నరాక్షసి మానుషస్య భార్యా భవితుమర్హతి కామం ఖాదత మాం సర్వాన కరిష్యామి వో వచః. మీకు కావాలంటే తినేయండి, నన్ను చంపేయండి, కానీ మానవ స్త్రీ రాక్షసుడికి భార్య అవ్వదుగాక అవ్వదు. అసలు మానవులకి రాక్షసులకి సంబంధం కుదరదు. మీరు మమ్మల్ని తింటారు, మేము మీకు భోజ్యం, మీరు భోక్తలు. భోక్తకి భోజ్యానికి మధ్యలో పెళ్ళేమిటి? మన ఎదురుగుండా బూరి కనపడితే తింటాం, కానీ బూరి బూరి నువ్వు నా భార్య వంటాడేవాడన్నా లేక మా ఆయన వంటారా? అలాంటి వాళ్ళం మేము. కాబట్టి మీకు మాకు మధ్యలో వివాహం కుదరదు. రాముడు దీనుడవ్వచ్చు, మీరు చెప్పినట్టు అడవిలో ఉండొచ్చు, ఎక్కడున్నా భర్త భర్తే. పెళ్లి చేసుకున్నప్పుడు భర్తకి డబ్బు ఉంది, ఆ తర్వాత డబ్బు పోతే నీ దగ్గర డబ్బు లేదు కాబట్టి విడాక్కంటావా? అది మా మానవుల యొక్క లక్షణం కాదు. దీనో వా రాజ్యహీనో వా యో మే భర్త సమే గురుః తం నిత్యం అనురక్తాస్మి యథా సూర్యం సువర్చలా. సూర్యుడి యొక్క కాంతి భార్యారూపంలో సువర్చల అనే పేరుతో ఎప్పుడు అక్కడే ఉంటుంది. సూర్యుడిని సువర్చల ఏనాడూ విడిచిపెట్టదు. నేను కూడా అంతే, సూర్యుడితో పాటు సూర్యకాంతిలాగా రాముడితో పాటు రామపత్నిని ఉంటాను. దీనుడవ్వచ్చు, హీనుడవ్వచ్చు, రాజ్యం లేకపోవచ్చు, అసలు ఏమీ లేకపోవచ్చు, కానీ ఆయనే నా భర్త, ఆయనే నా దైవం, ఆయనే నా గురువు, ఆయనని రోజు నేను ప్రేమిస్తాను, పూజిస్తాను. సంపదలున్నా లేకపోయినా ఒక భర్త, ఒక సంప్రదాయం, అతడే నాకు పూజార్హుడు. శచీదేవి ఎన్ని కష్టాలు వచ్చినా ఇంద్రుణ్ణి విడిచిపెడుతుందా? ఇంద్రుణ్ణి శచీదేవి ఎలా అయితే విడిచిపెట్టకుండా అనుసరిస్తుందో నేను అలాగే రాముణ్ణి అనుసరిస్తాను. అరుంధతి వశిష్ఠంచ, వశిష్ఠుడి భార్య అరుంధతి, అటు సూర్యుడు ఇటు పడిచినా ఎప్పుడు భర్తను విడిచిపెట్టదు. అందుకే ఎప్పుడైనా పెళ్ళయ్యాక అరుంధతిని చూపించడానికి అసలు కారణం అదే. అప్పుడో ఇప్పుడో భార్య లేకుండా ఉపన్యాసానికి వెళ్ళేవాళ్ళు, భార్య లేకుండా తీర్థయాత్రలకు వెళ్ళేవాళ్ళు, భార్య లేకుండా ఆస్తులు కొనుక్కునే వాళ్ళు ఉండొచ్చు. ఎంత గొప్ప ఆత్మీయత కలిగిన వాళ్ళైనా విడిచిపెడతారట. కానీ ఎప్పుడు అతుక్కుని తిరిగే గొప్ప జంట అరుంధతి వశిష్ఠులు, అది విశిష్ట దంపత దాంపత్యం అన్నారు. అందుకే దాన్ని అటు సూర్యుడు ఇటు పొడిచినా అరుంధతి లేనిదే వశిష్ఠుడు వెళ్ళడు, వశిష్ఠుడు ఉన్న చోట అరుంధతి ఉంటుంది. చివరికి పార్వతీ పరమేశ్వర కళ్యాణానికి కూడా సప్త ఋషులు తలుచుకున్నట్ట అరుంధతి సహితం అంటాడు. అరుంధతితో పాటు పిలిచాడు ఒక్క వశిష్ఠుడిని మాత్రం, తక్కిన వాళ్ళంతా విడిగా వచ్చారు. అది జ్ఞానం అంటే. అందుకనే సర్వకాల సర్వావస్థలలో అరుంధతి వశిష్ఠుడితో ఉంటుంది. కనుకే నాయన్లారా, పెళ్ళైనప్పుడు ఈ అరుంధతి నక్షత్రాన్ని చూడండి, ఆ అరుంధతి మహాత్మురాలు, ఎప్పుడూ భర్తను విడిచిపెట్టదు. మీరు కూడా చూడండి, అలాగే భార్యాభర్తలు అతుక్కుని ఉండండి అని చెబుతారన్నట్టు. ఒక ఉపన్యాసంలో మాత్రం సెపరేట్గా కూర్చోండి, అయ్యాక మళ్ళీ అతుక్కుని చేస్తా పట్టాలు వేసుకుపండి, ఇక్కడ బాగుండదు కనుక అని శాస్త్రం. కానీ మనవాళ్ళు ఏం చేస్తారు, అలా అరుంధతికే చూపిస్తారు, చూపించే ఆయనకి కనబడదు, అదిగదిగో అంటాడు. ఈ కొత్త పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ఈ పులకరింతల్లో ఉంటారుగా, వీళ్ళు చూడరు. అందుకే అరుంధతిని చూడకపోవడం వల్లే మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత నిరుంధంతం అయిపోతుంది, రాద్ధాంతం అవుతుంది కారణం అది. శ్రద్ధగా చూడండి, దాని ఫలితం అనుభవించి తీరతారు. కళ్యాణంలో తప్పక చూడాలి. ఎంత మాయిదారు కబుర్లు చెప్పుకుందాం ఉన్నా అంతకుముందు సెల్ ఫోన్లో మాట్లాడున్నారు కదా, ఇంకా ఎందుకు? ఇక్కడ కూడా పెళ్లిపేట్ల మీద కూడా ఈ కాసేపు చక్కగా తంతు నడపండి, ఆ తర్వాత చూడండి, అప్పుడు జీవితం అంతా సుఖాంతం అవుతుంది అన్నమాట. అరుంధతి వశిష్ఠుణ్ణి ఎలా విడిచిపెట్టదో నే రాముణ్ణి ఎలా విడిచిపెట్టను. రోహిణి శశినం యథ, రోహిణి నక్షత్రం చంద్రుణ్ణి విడిచిపెట్టదు. చంద్రుడికి రోహిణికి అవినాభావ సంబంధం. నేను కూడా అలాగే నా భర్తని విడిచిపెట్టను. రోహిణి చంద్రుణ్ణి విడవదు, ఈ సీత రామచంద్రుణ్ణి విడవదు, అది మా బంధం అని ఈ విధంగా తల్లి చెబుతున్నది. ఇక్కడికి మనం 15 రోజుల కార్యక్రమం పూర్తి చేస్తున్నాం, 15 రోజుల కార్యక్రమం పూర్తి చేస్తున్నాం. ఈరోజు మనం నిన్నే చెప్పుకున్నాం ఏమని, 10 నిమిషాల ముందు ఆపి పుస్తకావిష్కరణ అనే గొప్ప కార్యక్రమం ఉంది అని. ఆ కార్యక్రమాన్ని ఇప్పుడు చేశాక స్వస్తి చెప్పాక అప్పుడు లేదు కానీ ఈలోపు మాత్రం కంగారు పడి అందరూ లేవకండి. 10 నిమిషాల కార్యక్రమం
హనుమత్ చరిత్రని పుస్తక రూపంలో హరిప్రసాద్ గారు ఇక్కడ ముద్రణ వేయించారు. ఆ కార్యక్రమం ఇప్పుడు ఆవిష్కరణ కార్యక్రమం జరుగుతుంది. జరిగిన తర్వాత హారతి ఇచ్చాక లేదా
లేదా కనీసం స్తోత్రం. అందుకే పురాణాలు ఒకటి స్తోత్రాలు పుస్తకం కూడా ఇస్తారు.
మామూలు వస్తువులు కాకుండా ఒక సంపూర్ణమైన అమృత తీసుకుని హరిప్రసాద్ గారు హరిప్రసాద్ ఇదేంటి హరిప్రసాద్ అంటే హరి అంటే విష్ణువు విష్ణువు యొక్క ప్రసాదం హరి అంటే ఆంజనేయుడు తెలుసుకో హరి అంటే మానవుడు హరిప్రసాద్ ఆ రకంగా కూడా ఇదో రకాల హరిప్రసాద్ ఇవాళ నిజంగానే హరిప్రసాద్ హనుమతి జయంతి జయంతి అంటే నిజానికి జయంతి అనుకోవడం జన్మదేవం అని అనాలి ఈ జయంతి శబ్దాలు తర్వాత చేయాలి ఎవరు కల్పించి పెట్టారు మొత్తం మీద ఈ హనుమతి జన్మదేవసం నాడు ఈ పుస్తకం ఇక్కడ ఆవిష్కరించబడింది తర్వాత చివరిలో కూడా మీకు స్పందాలు ఏమైనా ఉంటే మంచిగా ఉంటే ఒక ఐదు రూపంలో అందరూ అందజేసేందుకు మేము ప్రయత్నం చేస్తాం చాలా భారీగా చదువుతుంది వీళ్ళంటే ఒక చిన్న హనుమంతు విగ్రహం కూడా తెచ్చి ఎక్కడో కట్టుబెట్టి దాన్ని కూడా ఆవిష్కరణ చేస్తే అక్కడికి సంపూర్ణ కార్యక్రమం కూర్చుంది అది పెద్ద వరిగారు కలిగిన
కార్యక్రమం
బంగారం కూడా ఇచ్చారు హనుమంతుడి అన్ని రావాల్సిన వాళ్ళే వస్తాయి తప్పక ఈ కార్యం సుసంపన్నం ఉంటుంది ఈ రోజు మరీ అదృష్టం ఉంటుంది ఉత్తరాశ్రద్ధ అలాగే వచ్చి ఇంకా ముందు కూర్చుంటే అవ్వకంటే చాలా మంది మన పెట్టుకుని నిలబడుతున్నారు అప్పుడు బాగా చేసుకుంటున్నారు ముందే వచ్చిన వాళ్ళు బాగా ముందు కూర్చుంటే సహజంగా గురువు గారు ఎంత దగ్గరగా కూర్చుంటే అంత దృష్టి అక్కడ ఉండి ఉంటుందో తప్పటికంటే వాళ్ళ దృష్టిలో ఒక శక్తి ఉంటుంది తర్వాత పడితే మీరే అయిపోతాం కాబట్టి కటాక్షం పడడానికి ఇది జరిగితే ఎంత మహత్తర గ్రంథాలు పెట్టుకోవాలని మాట్లాడి ఎన్ని పుస్తకాలు ఎన్ని కార్యక్రమాలు ఏ జన్మలో ఉండేవో కానీ హరిప్రసాద్ గారు అంటే చోట గుర్తుకు ఒక వారంగా ఉంటాయన్నమాట నేను చాలా కాలంలో సత్యమైన రాజశ్రీ గారిని చూశాను ఇప్పుడు మళ్ళీ ఇంట్లో చూశాను అకాలంలో పెరిగి చెప్పగానే ఆవిడ స్మృతి అంతా వేయించారు ఆవిడ రామపుణ్యాత్రలు అదృష్టవంతులు మానవుల దాకా శరీరం విడిచిపెట్టగలరు మహానుభావులు రామకృష్ణ పరమహంస రమణ మహర్షి అనే వాళ్ళు కూడా కంఠంలో రణంతో శరీరం విడిచిపెట్టారు అవి కర్మలో కాదు వాటికి శరీరానికి సంబంధం లేదు ఆత్మజ్ఞానం చాలా గొప్పది ఈ హనుమతి జయంతి నాడు ఆ తల్లి గారు ఇందులో మనకి కనబడుతున్నారు కాబట్టి నేను మనస్ఫూర్తిగా చెబుతున్నారు ఎక్కడ ఉన్నా సరే ఆవిడ దివ్య లోకాలకు వెళ్ళి తీరతారు అందుకని అనుకున్నాను ఆవిడ స్మృతి అర్థంగా భక్తుడి ఎందుకంటే గొప్ప పని చేయగలుగుతారు ఏ రకంగా అయినా భగవంతుడి చరిత్ర ప్రింట్ చేసి పెట్టడం చాలా గొప్పది ఇంత పెద్ద గ్రంథ రూపొందించారు ఆయన ధన్యజీవుడు వాళ్ళు వాళ్ళ కుటుంబం పెరగాలని చాలా ఉండాలి మహత్తర కార్యక్రమాలతో ఈ ప్రదేశం నూతన నైవేద్యాలయంగా ప్రసిద్ధి పెట్టాలని ఒక నైవేద్యాలయం ఆ కృష్ణానది జీవనంతో వస్తున్న కాలమేమో గోమతి అని ఇది నైవేద్యాలయం నేను వ్యాసండి సూత మహర్షి అనే వాళ్ళు కూడా వస్తారు ఇక్కడ అందరూ పురాణాలు చెబుతూనే ఉంటారు ఇంతమందితో ఈ చరిత్ర నిలిచిపోవాలని మరొకసారి మంగళాశాసనం చేస్తూ ఈ సందర్భంగా ఏం చేశారు ఈ పుస్తకం నిజానికి గత 400-350 రూపాయల పుస్తకం ఇప్పుడు మాత్రం చాలా చీప్ గా కేవలం 100 రూపాయలు ఇచ్చేస్తారు మరి ఇంత మంచి వాళ్ళంతా ఇస్తే నేను ఆ దగ్గర స్థలం వేసుకోండి ఏది ఏమైనప్పటికీ కూడా ఈ పుస్తకం మాత్రం నాకు ఇచ్చిన పుస్తకాన్ని ఆర్టీఓ ఆఫీస్ లో పనిచేసే ప్రభాకర్ గారు బాగా ఆర్టీఓ శిష్యుడు ఆయన ఎక్కడన్నా ఉన్నారా ఇక్కడ ఉంటే ఒకసారి రమణ కోరుతున్నాను ఈ రోజున నాకు ఎంతో కానుక ఆయన ప్రభాకర్ గారు ఆర్టీఓ ఆఫీస్ లో ఎరువులో పనిచేసి విజయవాడ వచ్చారు గురువు గారి నుంచి ఆ కుటుంబానికి పరమప్రాణం ఈ నంబర్ వచ్చి పుస్తకం నా చేతిలో తీసుకోండి తగ్గిన వాళ్ళు ఏముందండి వాళ్ళ సినిమా గట్టి 200 చదువుతారు పైగా అటువంటిది ఓ 100 రూపాయలు పెట్టుకుని హనుమతి చరిత్ర ఇంట్లో పెట్టుకుని అంత పుణ్యం అసలు ఇలా ఇవ్వరు ఎవరు కూడా నేను చెబుతున్నా కాబట్టి ఇది అంతా కూడా ఈ నుండి పంపండి నాకు అన్ని చెప్తున్నారు ఈ రోజు నుంచే మాకు మా పేరాలు కూడా భోజనం ప్రారంభిస్తున్నాం అన్ని విచిత్ర అనుకుంటారు కలుస్తుంది స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా సుగమస్తు